స్త్రీమైనా ఆత్మబంధువులారా, మనకు చదువు ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, అవన్నీ మంచిదే మనం సద్వినియోగం చేసుకుంటే. మన వాళ్ళు చదువుని సరస్వతి అన్నారు, ధనాన్ని లక్ష్యం అన్నారు. అవి శక్తులు, అవి మనం సద్వినియోగం చేసుకుంటే మనకు పుణ్యాన్ని తీసుకొస్తాయి, దుర్వినియోగం చేసుకుంటే పాపాన్ని తీసుకొస్తాయి. అయితే అంత మాత్రం చేస్తే మనం బెటర్ అవ్వలేము. ఒక చదువు వల్లే బెటర్ అవ్వలేము. ఒక మనిషి ఒక మానవుడు అనుకున్న కామన్ మ్యాన్ అతను బెటర్ మ్యాన్ అవ్వాలనుకోండి, అవ్వాలంటే ఒక చదువు సరిపోదు, ధనం సరిపోదు, సహనం ఉండాలి, అంటే ఓర్చుకునే శక్తి ఉండాలి, టాలరెన్స్ ఉండాలి. టాలరెన్స్ అంటే అది ఆధ్యాత్మిక జీవితానికి పునాది అంటది. పునాది బలంగా ఉంటే మన ఈ పైన ఎన్ని అంతస్తులనే వేసుకోవచ్చు. అలాగే ఆధ్యాత్మిక జీవితానికి పునాది సహనం. ఆ సహనం లోతుగా ఉంటే మన హృదయం యొక్క లోతులు పెరుగుతాయి. ఒక అంటే ఒక గుడ్ మ్యాన్ అవ్వటానికి, ఒక కామన్ మ్యాన్ గుడ్ మ్యాన్ అవ్వటానికి, బెటర్ మ్యాన్ అవ్వటానికి, వాడి చైతన్య స్థాయి పెంచుకోవటానికి సహనం బాగా ఉపయోగపడుతుంది, ఓర్పు బాగా ఉపయోగపడుతుంది. అంతే సిరిడి బాబా గారు కూడా ఒక చేతితోటి శ్రద్ధ, రెండో చేతితోటి సహనం, ఈ రెండు పట్టుకుని రెండు చేతులతో రెండు పట్టుకుని తిరగండి అని చెప్పేవాడు. అంటే శ్రద్ధ వల్ల జ్ఞానం కలుగుతుంది. మనందరికీ ఆత్మజ్ఞానం లేదు, విషయ జ్ఞానం ఉంది. ప్రమాదం ఎక్కడంటే విషయ జ్ఞానం కూడా అజ్ఞానంలో భాగం. విషయ జ్ఞానం వల్ల అజ్ఞానం నశించదు, ఆత్మజ్ఞానం వల్ల అజ్ఞానం నశిస్తుంది. ఇప్పుడు మనం మూడు అవస్థలు చూస్తున్నాం. ఒకటి జాగ్రత్త అవస్థ, రెండు స్వప్న అవస్థ, మూడు సుషుప్తి గాఢ నిద్ర. మనందరికీ చావు అంటే భయం వేస్తుంది, నిద్ర కూడా చావుతో సమానమే. మనకి ఈ మూడు అవస్థలు తెలుసు. ఒకటి జాగ్రత్త అవస్థ తెలుసు, స్వప్న అవస్థ తెలుసు, గాఢ నిద్ర తెలుసు. మూడు అవస్థలు అజ్ఞానం, మూడు అవస్థలు అజ్ఞానంలోనే ఉన్నాయి. ఈ మూడు అవస్థలకి ఆధారం ఒక అవస్థ ఉంది, అది జ్ఞానం. దాన్ని మన వేదాంత పరిభాషలు ఏమని చెప్పారంటే తురియం అని పెట్టారు. అది మూడు అవస్థలకి ఆధారంగా ఉంటుంది. అంటే బొమ్మలకి తెర ఏ విధంగా అయితే ఆధారంగా ఉంటుందో, ఈ స్వప్న అవస్థకి, సుషుప్తికి, తర్వాత ఈ జాగ్రత్త అవస్థకి ఆధారంగా ఉంటుంది, సపోర్ట్గా ఉంటుంది, అది ఆధారంగా ఉంటుంది. అది లేకపోతే ఈ అవస్థలు ఉండలేదు. అందుచేత ఆ తురియం మూడాటిలోనే కామన్గా ఉంది. ఆ తురియం దాన్ని పట్టుకోవటమే, దాన్ని తెలుసుకోవటమే జ్ఞానం. జ్ఞానం అంటే పుస్తకాలు చదవటం కాదు, ఊరికే గైడ్ చేస్తే అంతే పుస్తకాలు. ఇది పుస్తకం చదవటం వేరు, ఈ వాక్యాన్ని అనుభవంలోకి తెచ్చుకోవటం వేరు. ఇటువంటి దేహాలు మనకు పూర్వం దేహాలు చాలా అయిపోయినాయి. ఆ దేహాలు జ్ఞాపకం లేవు, ఆ దేహాలు చచ్చిపోయినాయి, కాలు బూడిదైపోయినాయి, అన్ని మట్టి అయిపోయినాయి. ఆ దేహాలు ఒక్క దేహం కూడా మనకు జ్ఞాపకం లేదు. అయితే ఆ దేహాల్లో కూడా మనం అనేక పనులు చేసాం. అయన్ని సంస్కారాల కింద, వాసనల కింద పడి ఉంటాయి లోపల. అయితే ఆ దేహం చనిపోయినా, ఆ మృత్యువు లేకపోయినా, ఆ దేహాల్లో మనం చేసిన పనులన్నీ వాసన రూపంలో, సంస్కార రూపంలో ఇప్పుడు మనల్ని పట్టి పీడిస్తాయి. వాటిని తొలగించుకోవడానికి సాధన, సాధన అంటే ప్రయత్నం. లోపల ఉన్న వస్తువు అది రాజులు కాదు, బ్రాహ్మణులు కాదు, వైశ్యులు కాదు. సూర్యుడు ఉన్నాడు, భగవంతుడు సూర్యుడు ఉన్నాడు. ఆయనకి ఏ కులం, సూర్యుడు ఏ కులం, ఏ కులం కాదు. ఆయన ఏ మతం కాదు. అలాగే మన హృదయంలో ఉన్నటువంటి బ్రహ్మం సత్యం జ్ఞానం అనంతం. చైత్ర ఉపనిషత్తులు దానికి గుణాలు ఏమి లేవు, బ్రహ్మకు గుణాలు లేవు. గుణాలన్నీ మనస్సులో ఉన్నాయి, మంచి గుణాలే మనస్సులో ఉన్నాయి, చెడ్డ గుణాలే మనస్సులో ఉన్నాయి. కానీ లోపల ఉన్న బ్రహ్మము నీకు తెలియటం కోసం ఈ మొక్కలు చెబుతున్నాం. చైత్ర ఉపనిషత్తులో చెప్తాడు సత్యం జ్ఞానం అనంతం. ఆ బ్రహ్మం యొక్క స్వరూపం ఏంటంటే ఒకటి సత్యం జ్ఞానం అనంతం. జ్ఞానం అంటే విషయ జ్ఞానం కాదు. విషయ జ్ఞానం కూడా బహుశా విషయంతో సమానం అవ్వచ్చు. ఆత్మజ్ఞానమే అమృతత్వాన్ని తీసుకొస్తుంది. అది ఏ కులం, లోపల సత్వస్తువు, మీరెవరంటే రాజులు, మీరెవరంటే బ్రాహ్మణ్స్, మీరెవరంటే వైశ్యులు, లేదా మీరెవరంటే హరిజనులు, లేకపోతే మీరు ఎవరంటే నా హిందూ రెడ్డిలా చెప్తారు కులాలు. మీరు లేకపోతే మాది హిందూ మతం క్రైస్తవ మతం అని చెప్తారు. ఇవన్నీ కూడా మనసు కల్పించిన లోపల బ్రహ్మం ఉంది, లోపల సద్వస్తువు ఉంది. అది ఒక కులం కాదు, ఒక మతం కాదు, ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు, పంచభూతాలకి సంబంధించింది కాదు. అది స్వతంత్రమైన చావు లేనిది, శాంతిగా ఉంటుంది, జ్ఞానంగా ఉంటుంది, అనంతంగా ఉంటుంది. అది నువ్వు ఎరుకలోకి తెచ్చుకోవడానికి నీ శరీరాన్ని నీ మనస్సుని ఉపయోగించుకో. ఇది వేదన యొక్క ఆదర్శం. లోపల వస్తుంది, అది కులంతో సంబంధం లేదు, ఒక మతంతో సంబంధం లేదు, ఒక ప్రాంతంతో సంబంధం లేదు, ఒక దేశంతో సంబంధం లేదు. ఆ వస్తువుని అప్రోక్ష అనుభవం మనం తెచ్చుకోవాలి. అంటే డైరెక్ట్గా అనుభవంలోకి రావాలి, ఇండైరెక్ట్గా కాకుండా డైరెక్ట్గా మనకు ఆ వస్తువు అనుభవంలోకి రావాలి. అది జ్ఞానం. ఈ లోపల ఉన్న వస్తువు అనుభవంలోకి రావడానికి బద్ధకస్తులకి రాదు, సామర్థనంగా ఉన్న వాళ్ళకి రాదు. బద్ధకస్తులు వ్యవసాయం చేయలేరు, వ్యాపారం చేయలేరు, చదువుకోలేరు. బద్ధకస్తులకు చదువు కూడా రాదు, అంటే సామర్థనం కుదరదు. ఈ బాహ్య విషయాలు, లోకానికి సంబంధించిన విషయాలు, ఈ విషయాలకే ఎంతో కష్టపడితేనే కానీ సాధించలేరు. అంతకంటే ఎక్కువ కష్టపడి, అంతకంటే సూక్ష్మ బుద్ధి చోటు, అంతకంటే వివేకం చోటు ఉంటే, చాలా కష్టపడితే ఈ లోపల నువ్వు సాధన చేసి వైరాగ్యాన్ని చేతితోటి పట్టుకుని సాధన చేసి మనస్సును నిర్మలంగా నిశ్చలంగా అట్టి పెట్టుకుని పరిస్థితుల ప్రభావాన్ని బట్టి ఏదో ఒకటి వస్తూ ఉంటుంది మనకి. ఒక్కోసారి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి, ఒక్కోసారి పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయి. సర్వసాధారణంగా మన పూర్వీకులు సంసారం అంటే సముద్రంతో సమానం అంటే సంసారం అంటే సామాన్యం కాదు, సంసారం అంటే సముద్రంతో సమానం అని చెప్తూ ఉంటారు. ఇచ్చేదంటే సముద్రంలో కరటాలు ఎప్పుడూ వస్తూ ఉంటాయి, అలాగే సంసారంలో కూడా కష్టాలు ఎప్పుడూ వస్తూ ఉంటాయి. ఏదో కష్టం వస్తూనే ఉంటుంది. అందుచేత మనకి ఇవన్నీ భరించగల శక్తి ఉండాలి. ఆ భరించగల శక్తి నేర్చుకుంటేనే మీ హృదయం యొక్క లోతులు పెరుగుతాయి. అంటే ముందు చెప్పాను కదా, బెటర్ మ్యాన్ అవ్వాలంటే, నువ్వు స్పిరిచువల్ నీ స్టేటస్ పెరగాలంటే, టాలరెన్స్ లేకుండా, పేషెన్స్ లేకుండా, నీ యొక్క ఓర్పు లేకపోతే, సహనం లేకపోతే నీ ఆధ్యాత్మిక అంతస్తు పెరగదు, నీ ఆధ్యాత్మిక నీ ఔన్నత్యం, ఆధ్యాత్మిక శిఖరాన్ని నువ్వు అందుకోలేవు. రమణ మహర్షి గారు ఏమంటారంటే, ఈ శరీరాలు ఎప్పుడు కూడా లేవంటారు. ఈ పిస్తోడు ఎలా అంటున్నాడు ఏంటని మనకు కనిపిస్తుంది, శరీరం శుభ్రంగా కనిపిస్తుంది, 6 అడుగులు ఎత్తున్నాం, ఏదో నల్లగా ఉన్నాం, తెల్లగా ఉన్నాం, ఎలాగలా ఉన్నాం, ఇప్పుడు కూడా లేదంటే ఏంటి పెచ్చోడు అనిపిస్తుంది. శరీరం ఇప్పుడు ఉంది కదా, చనిపోయిన తర్వాత ఉండదు అని ఏమంటే ఇప్పుడు కూడా లేదంటాడు. ఇప్పుడు కూడా లేదంటే ఎలా కుదిరితే మన శరీరం మనకు కనిపిస్తుంది? అంటే ఒకప్పుడు ఉండి ఇంకొకప్పుడు లేని, ఎప్పుడు లేనట్టే అంటాడు ఆయన. వస్తువు ఒకప్పుడు ఉండి ఇంకొకప్పుడు లేకపోతే ఆ వస్తువు ఎప్పుడు లేనట్టే లెక్క. అయితే ఇది ఇంకో 10 సంవత్సరాలు ఉంటే ఇది ఉండదు, 10 సంవత్సరాలు ఆగితే ఇది ఉండదు. అంచేత ఒక వస్తువు, ఏ వస్తువు అయితే ఒక కాలంలో ఉండి ఇంకో కాలంలో ఉండదు, అది ఎప్పుడు లేనట్టే లెక్కని మనకు అర్థమైనా అర్థమైపోయినా అలా చెప్తారు. ఆ లోపల ఎప్పుడు ఉండే వస్తువు ఒకటి ఉంది, బ్రహ్మం. మన శరీరం ఉన్నా లేకపోయినా, లోకం కనిపించినా కనిపించకపోయినా, మనకు దేవుడికి సంబంధించిన స్పృహ ఉన్నా లేకపోయినా, ఎప్పుడు ఉండే వస్తువు ఒకటి ఉంది. భగవద్గీతలో స్వామివారు, వాసుదేవ స్వామివారు 3 ముఖ్యమని చెప్పారు. ఒకటి, తిండికడ జాగ్రత్తగా ఉండాలి. ఆహారం ఏకాంతవాసం బ్రహ్మ విచారణ, స్వామి చెప్తారు గీతలో. ఆహారం యుక్తంగా, ఆహారం కాడ జాగ్రత్తగా ఉండు. ఆహారంలో 3 భాగాలున్నాయి. నువ్వు తినే ఆహారంలో స్థూల రూపం మలం కింద మారుతుంది, మధ్య రూపం మాంసం కింద మారుతుంది, సూక్ష్మ రూపం మనస్సు కింద మారుతుంది. ఆహారం కాడ జాగ్రత్తగా ఉండాలి. ఈ శరీరం అంతా పోసి చూస్తే ఎక్కడ చూసినా మాంసమే. ఈ మాంసమయ శరీరాన్ని మంత్రం జపం చేసి, జనం ధ్యానం చేసి, మంత్రమయం చేసుకో, ధ్యానమయం చేసుకో, అప్పుడు నీకు వస్తువు ఎరుకులోకి వస్తుంది అని గీతలో స్వాములు వారు చెప్తున్నారు. మన శరీరం అంతా మాంసమే, మనం పోయి ఎక్కడ చూసినా మాంసం ఉంటుంది, రక్తం ఉంటుంది, ఎముకలు ఉంటాయి. ఇది శరీరం పరిస్థితి. ఇది ఎక్కడి నుంచి తయారైంది? మాంసం ఎక్కడి నుంచి వచ్చింది? రక్తం ఎక్కడి నుంచి వచ్చింది? ఎముకలు ఎక్కడి నుంచి వచ్చినాయి? మనం తినే అన్నం నుంచి వచ్చింది. మనం తల్లి కడుపులో నుంచి వచ్చినప్పుడు ఎంత తింటున్నాం, జాండ పిల్లలు ఉన్నాం, ఎవరో చూడకపోతే మన కుక్కలు కూడా ఎత్తిపోతాయి. అన్నం తినటం వల్ల మన శరీరం ఎంత పెద్దదైంది, అయితే నువ్వు సాధన దేనితోటి చేస్తావు? మనసుతోటి చేస్తావు. ఆ మనసు ఎక్కడ చూస్తామో నువ్వు తినే అనుభవం చూస్తాను. అంతేత ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండు. అన్నం తినేటప్పుడు, నువ్వు భోజనం చేసేటప్పుడు నువ్వు నిశ్చల మనస్సుగా ఉండాలి, నిర్మలంగా ఉండాలి. తర్వాత నీకు తగుమాత్రంగా తీసుకోవాలి, కానీ నీకు ఆకలి ఎంత ఉందో అంతవరకు తినాలి, కానీ రుచి కోసం అధికంగా తినొద్దు. అయితే రమణస్వామి కూడా ఏం చెప్తారంటే, ఎక్కువగా నియమములు అనేక ఉన్నాయి, కానీ అన్నింటిలోకి ఆహార నియమం ఉత్తమమైనది. రెండు, ఏకాంతవాసం. అది మీరు బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరు ధ్యానం చేసుకోవటలేదు, నన్ను ధ్యానం చేసుకొని ఉండలేదు. మన సన్న పరిస్థితి ఎలా ఉందంటే, మీరు ధ్యానం చేసుకోవటలేదు, నన్ను చేసుకొని ఉండటం లేదు. మీరు జపం చేసుకోవటం లేదు, నన్ను జపం చేసుకోవటం లేదు. ఇప్పుడు కృష్ణుడు ఏమని చెబుతాడంటే, నీ శరీరంలో మాంసం ఉన్నా నువ్వు జపం చేయగా చేయగా ఈ మాంసమయ శరీరం మంత్రమయ శరీరం అయిపోతుంది అంటున్నాడు. నన్ను మంత్రం చేసుకొని ఉండటలేదు, మీరు చేసుకోవటలేదు. మీరు ధ్యానం చేసుకోవటం లేదు, నన్ను ధ్యానం చేసుకొని ఉండటం లేదు. అంటే మన ఆధ్యాత్మిక సంఘం కానీ కాలక్షేప సంఘం కాదు. కాలాన్ని సద్వినియోగం చేయమనుకోండి, మనం కాలాన్ని బాగు కాలాన్ని సరిగ్గా ఉపయోగించుకోమనుకోండి, దేవుణ్ణి అగౌరవపరిచినట్లే. కొన్ని వెస్ట్రన్ కంట్రీస్లో ఆశ్చర్యం వేస్తుంది, మమ్మల్ని ఎన్నింటికి రమ్మంటారు మనం అడిగితే 4 గంటలకు రమ్మంటారు వాళ్ళు. 4-5 నిమిషాలకు వెళ్తే మనిషి అక్కడ ఉండడం, వాళ్ళు బాగుపడుతున్నారు. మనకైతే భక్తి అంటే రాళ్ళ తోడ రాళ్ళని తోమటమే పైకి అదే భక్తి అనుకుంటున్నాం. ఏదో రాయిద్దరు కూర్చోవడం, రాత్రి తోమటం, అసలు కాలం నిలిమి తెలియటమే. చాలా టైం వేస్ట్ చేసుకుంటున్నాం మనం. 2, ఏకాంతవాసం. మనం 10 మందిలో కూర్చున్నప్పుడు మనకి మనలో మనసులో ఏముంది ఏం తెలియదు. 10 మందిలో కూర్చున్నాం ఒంటరిగా, మన ఇంట్లో ఒంటరిగా ఏకాంతంగా కూర్చున్నప్పుడు మన మనసులో ఏముందో మనకు తెలుస్తాం. మీరు ఇంటికి అరగంట గంట ఒంటరిగా కూర్చోండి. 10 మందిలో కూర్చున్నప్పుడు అందరూ పెద్ద మనుషులే, ఏకాంతంగా ఒంటరిగా అరగంట గంట కూర్చోండి. స్కానింగ్ తీసినప్పుడు మీ లోపల ఏముందో, స్కానింగ్లో ఎలా తెలుస్తుందో, ఏకాంతంగా కూర్చున్నప్పుడు మీ మనసులో ఏముందో తెలుస్తుంది. మలయాళ స్వామివారు ఏమన్నారంటే, ఎక్కడ సంకల్పము లేవో అది ఏకాంతవాసము అన్నాడు. ఎక్కడ సంకల్పములు లేవో, ఏకాంతవాసం అంటే నీ శరీరాన్ని గదిలో పడేసి మనసును సంతంతా తిప్పితే అది ఏకాంతవాసం కాదు. ఎక్కడ సంకల్పములు లేవో అది ఏకాంతవాసం. ఎక్కడ తలంపులు లేవో, ఎక్కడ సంకల్పం లేదో అది ఏకాంతవాసం అని చెప్పాడు. ఆ స్టేజ్కి మనం వెంటనే ఇప్పుడు ఎడలేకపోవచ్చు. ఏకాంతంగా కూర్చున్నప్పుడు మన ప్లస్ పాయింట్స్, మన మైనస్ పాయింట్స్, మన బలహీనతలు ఇవన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి. అంటే జన్మాంతరంలో ఉన్న సంస్కారాలు, మనకి ఎంత స్వార్థం ఉంది, ఎంత స్వార్థం లేదు, ఏ విషయాల నుంచి మనం బయటపడాలి, ఏ బలహీనతల నుంచి బయటకు పడాలి, ఈ దేహాభిమానుల నుంచి ఎలా బయటికి రావాలి అని ఏకాంతవాసంలోనే మన బలహీనతలు మనకు తెలుస్తూ ఉంటాయి. నీ ఎంతకాలం చేయగలిగితే అంతకాలం ఏకాంతవాసం చెయ్యి. ముందు నీలో ఉన్న మైనస్ పాయింట్స్, ప్లస్ పాయింట్స్ చూసుకో. తర్వాత బ్రహ్మ విచారణ. లోపల బ్రహ్మం ఉంది, అది నీకు తెలియటం లేదు. నీకు తెలియనంత మాత్రం చేత లేకపోవటం అంటూ లేదు. అది బ్రహ్మం ఉంది, కానీ అది నీకు తెలియటం లేదు. లోపల ఉంది, దానికి సంబంధించిన విచారణ ఎలాగో, ఈ వస్తువుని దానికి చావు లేదే, ఆ వస్తువుకు చావు లేదు. అది జ్ఞానం, అది సత్యం, అది ధర్మం, అది అనంతం. అది ఎవరికి తెలుస్తుంది? సత్యం వద ధర్మం చర. ధర్మాన్ని ఎవడైతే ఆచరిస్తున్నాడో, గుంజిని తీసినంత మాత్రం చేత, ఎక్సర్సైజ్ చేసినంత మాత్రం చేత అది తెలియబడదు. సత్యం వద ధర్మం చర. నీకు ధర్మం పట్టిన ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటేనే ఆ వస్తువు తెలుస్తుంది. దాని స్వరూపమే ధర్మం, దాని స్వరూపమే సత్యం. నువ్వు ఆ వస్తువు దగ్గరికి వెళ్ళిపోతే నీకు ఇంకా భయం ఎలా ఉంటుందో తెలియదు, నీకు భయం ఉండదు. దేవుడి దగ్గరికి వెళితే భయం ఉండదు, జీవుడు కూడా తిరిగితే భయమే. ఎవడైతే తన హృదయంలోకి వెళ్ళాడో వాడికి ఇంకా భయం లేదట్టండి. జీవుడు కూడా తిరిగితే భయం, దేవుడు కూడా తిరిగితే ఆ భయం. హృదయంలోకి వెళితే అభయస్థితి వస్తుంది. మనసులు ఉంటే ఏ గంట కాకంటే ఏ నిమిషాన్ని కాను ఏదో కారణం వల్ల భయపడుతూ ఉంటే ఆ భయం వాడిని వెంటాడుతూనే ఉంటుంది. ఏ వస్తువు అయితే అది ఉండటం వల్ల తెలియబడుతూ ఉంటుందో అదే భ్రమం. ఆ ఆ వస్తువు నీకు దేహాభిమానం వల్ల, దేహబుద్ధి వల్ల ఎక్కడో ఉందని అనుకుంటావు. కోశ్యం, కోశం అంటే కప్పేది కోశం. నాకు శరీరం ఉంది, ఈ శరీరాన్ని బట్టలు కప్పేస్తున్నాయి. నాకు శరీరం ఉంది కదా, ఈ శరీరాన్ని ఏది కప్పుతుంది, బట్టలు కప్పుతున్నాయి. అలాగే లోపల బ్రహ్మం ఉంది, నీ ప్రాణం అయి కోశం. ఈ కోశాలు నీ లోపల ఉన్న బ్రహ్మం కప్పేస్తున్నాయి, నీ కనిపించకుండా చేస్తున్నాయి. అంచేసి ఏదో నీకు అనిపిస్తుంది. కోశమంటే కప్పేది, కోశమంటే కప్పేది. అయితే ఈ అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, ఇవన్నీ కూడా ఆ లోపల ఉన్న వస్తువుని కప్పుతున్నాయి. కప్పటం వల్ల నీకు తెలియటం ఉందని నీకు తెలియటం లేదు. అంటే ఇది కాదు, ఇది నేను 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 కాదు అని వెళితే వస్తువు నీకేదో జన్మలో నీకు వ్యక్తమవుతుంది. అందుకే సహవాసం, ఏకాంత వాసం, ఆహారం, బ్రహ్మ విచారణ. నువ్వు బ్రహ్మ విచారణ చెయ్యాలి. నువ్వు లోపల ఉన్న వస్తువు గురించి దానికి సంబంధించిన విచారణ నీకు చెయ్యాలి, ఎంక్వైరీ చెయ్యాలి దాని గురించి. ఆ బ్రహ్మ విచారణ కూడా ముఖ్యమే. బ్రహ్మ విచారణ లేకుండా బ్రహ్మము తెలియబడదు. ఇక్కడ భక్తుడు అడుగుతున్నాడు, భగవాన్ ఏమని అడుగుతున్నాడు అంటే, నాకు భక్తి కావాలి. సర్వసాధారణంగా మనుషులు చాలామంది ఏమనుకుంటారంటే, జీవకోటి ఏమనుకుంటుందంటే, ఆ భక్తి చాలా తేలికని అనుకుంటారు. ఎంతో కష్టపడ్డ వాళ్ళకి, ఆ పూర్వజన్మ సంస్కారం ఉన్న వాళ్ళకి, ఆ పూర్వ పుణ్యం ఉన్న వాళ్ళకి భక్తి కలుగుతుంది. కానీ లేకపోతే భక్తి కలగదు. వాళ్ళని రంపం పెట్టి కోసేసినా వాళ్ళ భక్తి కలగదు. ఈ భక్తి లేని వాళ్ళు ఏమనుకుంటారంటే, భక్తి ఉన్న వాళ్ళు చూసి ఏదో వాళ్ళకి భక్తి ఉందనుకుంటారు. కానీ ఎంత కష్టపడితే ఆ భక్తి వచ్చిందో వాళ్ళకి తెలియదు. ఎవరైనా కష్టపడి చదువుకున్నారనుకోండి, ఏదో చదువుకున్నారు అనుకుంటాం, కానీ వాళ్ళు ఎంత కష్టపడితే ఆ చదువు వచ్చిందో మనకు తెలియదు. అలాగే ధనవంతుడు ఎవరికైనా ధనవంతుడు అయ్యాడనుకోండి, వాడు కూడా ఎంతో కష్టపడితేనే ధనవంతుడు అవుతాడు. కానీ స్వామర్థనంగా ఉంటే వాడు ధనవంతుడు అవ్వలేడు. వాడి శ్రమ మన కళ్ళకు కనపడదు, వాడు చదువు కనిపిస్తూ ఉంటుంది. అంటే వాడికి అది ఎంత, ఆ చదువు వెనక ఎంత కష్టం ఉందో మనకు అర్థం కాదు. అలాగే ఎవరికైనా భక్తి, ప్రహ్లాదుడికి భక్తి ఉందనుకోండి, ఆ భక్తి వెనకాల వాడికి ఎంత సఫరింగ్ ఉందో, ఎంత సాక్రిఫైస్ ఉందో, ఎన్ని కష్టాలు పడ్డాడో, ఎన్ని అవమానాలు భరించాడో, అది మనకు తెలియదు. వాడికి ప్రహ్లాదుడు భక్తుడు అంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ మనకు తెలియదు. వాడికి ఎంత సఫరింగ్ ఉందో మనకు తెలియదు. అంటే భక్తి కూడా సామాన్యం కాదు. ఎంతో పూర్వపుణ్యం ఉంటేనే కానీ, పూర్వ సంస్కారం ఉంటేనే కానీ ఆ భక్తి కూడా రాదు. ఈ మధ్వాచార్యులు చెప్పారు, నా దగ్గర భక్తి అనే పులుంటే ఇంకా మేకడు గుడ్లు నా దగ్గర రావు, రమ్మన్న రావు. ఎవరికైతే భక్తి ఉందో వాళ్ళ దగ్గర విషయాలు రావు. అంటే జిజ్ఞాస పెరగాలి. జిజ్ఞాస లేకుండా జ్ఞానం కలగదు. లోపల ఏదో బ్రహ్మం ఉందంటున్నారు, దేవుడు ఉన్నాడు అంటున్నారు, చైతన్యం ఉందంటున్నారు. అంత దూరం నేను వెళ్ళలేకపోవచ్చు. అంత దూరం వెళ్ళటానికి ముందు గ్రౌండ్ ప్రిపేర్ చేయండి. నాకు లోపల ఏదో అనుకుంటున్నారు, అంత దూరం నేను వెళ్ళలేకపోవచ్చు, అంత లోతుల్లోకి నేను వెళ్ళకపోవచ్చు, ముందు అసలు గ్రౌండ్ ప్రిపేర్ చేయండి. అయితే ఆ ముముక్షత్వం నాకు మనసులో దృఢంగా ఉండేటట్టు కలగజేయండి. జిజ్ఞాస నాకు బాగా హృదయంలో ఉండేటట్టు కలగజేయండి. కొంతమంది ఏదో ఎక్సర్సైజ్ చేసినా శరీరానికి ఆరోగ్యం బాగుంటుందని, ఏదో పరిమితమైందే కానీ అసలు అనంతమైన వస్తువును పట్టుకోవాలనే కాంక్ష ఈ భక్తుల్లో కూడా తక్కువగానే ఉంటుంది. అది ఎందుకంటే దానికి సంబంధించిన అండర్స్టాండింగ్ లేనప్పుడు ఆ వస్తువును పొందాలనే కాంక్ష కూడా మనకు కలగదు. భగవాన్ ఏమంటున్నారంటే, అసలు నీకు తపనంటూ ఉండాలి. కానీ ఏ వస్తువు కోసం అయితే నువ్వు తపిస్తున్నావో ఆ వస్తువు నీకు తెలియకుండా ఎంతకాలం ఉండగలవు? రెండే రెండు మార్గాలు ఉన్నాయి, మహామార్గాలు, పెద్ద మార్గాలు ఆత్మసాక్షాత్కారం పొందటానికి. ఒకటి శరణాగతి మార్గం, రెండు విచారణ మార్గం. ఒకటి శరణాగతి మార్గం, రెండు విచారణ మార్గం. ఇవి చాలా పెద్ద మార్గాలు. అయితే మన ఉద్దేశం ఎలా ఉంటే, మనం చెప్పినట్టు భగవంతుడు వినాలనుకుంటున్నాం, కానీ భగవంతుడు చెప్పినట్టు మనం వినాలనుకోవటం లేదు. అంటే భగవంతుడు ఎలాగైతే చెప్పాడో ఆ రకంగా నడుచుకోవాలని మనం అనుకోవటం లేదు. మనం చెప్పినట్టు ఆయన వినాలనుకుంటున్నాం. అది మనం చెప్పినట్టు ఆయన వినాలనుకోవటం శరణాగతి మార్గం కాదు. ఆయన చెప్పినట్టు ఆయన ఆదేశాన్ని, ఆయన ఆజ్ఞను అనుసరించి మనం జీవిస్తే అది శరణాగతి మార్గం. ఈ మధ్యన ఒక రమణ భక్తుడు మన అరుణాచలం వెళ్ళినప్పుడు ఒక ఆయన అన్నాడు, ఏమంటే నా భార్య కంటే నాకు ఎక్కువ భక్తి ఉందనుకునేవాడు నేను చాలా కాలం. ఆవిడ సైలెంట్ భక్తి, మరి అల్లర భక్తి. నాకు భక్తి ఉంది ఆవిడకి లేదని నేను అనుకునేవాడిని, కానీ నాకే లేదు ఆవిడకు ఉందని నాకు ఎప్పుడు తెలిసిందంటే, పూర్వం ఒకసారి 15 సంవత్సరాలకు పూర్వం ఈజిప్ట్లో మా కోడలు యాక్సిడెంట్లో చనిపోయింది. ఆవిడ రమణ అంటే ఆవిడకి ఇష్టం, నాకు రమణ అంటే ఇష్టం. మా కోడలు ఒక యాక్సిడెంట్లో ఈజిప్ట్లో చనిపోయింది. ఈజిప్ట్లో చనిపోతే ఏమిటి ఇలా చనిపోయింది మా కోడలని, నాకు రమణ మహర్షి మీద భక్తి పూర్తిగా పోయింది. 2 సంవత్సరాలు రమణ మహర్షి పటం కూడా చూడలేదు నేను. కానీ మా కోడలు చనిపోయినప్పటికీ, మా కోడలు చనిపోకముందు రమణ భక్తి ఎంత ఉందో నా భార్యకి, చనిపోయిన తర్వాత కూడా అంతే ఉంది. ఒక్కరోజును కూడా ఆవిడకి రియాక్షన్ రాలేదు. తర్వాత తెలిసింది నా భక్తి అల్లర భక్తి, ఆవిడ భక్తి నిదానమైన భక్తి. మా కోడలు చనిపోయిన వెంటనే నాకు రియాక్షన్ వచ్చింది, ఆవిడకేమి రియాక్షన్ రాలేదు. ఆ వార్త వినకముందు ఎలా ఉందో, విన్న తర్వాత అలాగ ఉంది. ఈ స్వరాజ్యం మనం యాక్సెప్ట్ చేయాలని చెప్పింది, ఈశ్వర సంకల్పాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. తర్వాత ఆవిడకి మా కోడలు చనిపోయిన తర్వాత కూడా ఆవిడకి అలా బ్యాలెన్స్గా ఉంది. అలా 2 సంవత్సరాలు భక్తి అది విడిచిపెట్టలేదు ఆవిడకి. నేను పూర్తిగా 2 సంవత్సరాలు రమణ మర్చిపోయాను, పైగా రమణ మీద నాకు రియాక్షన్ వచ్చింది. మరి 2 సంవత్సరాలు కూడా ఆవిడ బ్యాలెన్స్ తప్పకుండా ఆవిడకి భక్తిగా ఉండటం వల్ల మళ్ళీ ఆవిడ చూసి నేను భక్తి నేర్చుకున్నాను. అంచేత కొంతమంది భక్తి సైలెంట్గా ఉంటుంది, కొంతమంది పై కనపడరు, చాలా సైలెంట్గా ఉంటారు, బ్యాలెన్స్డ్గా ఉంటారు, ఇప్పటికప్పుడుగా బ్రెయిన్ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటారు. అంటే గురి కళ్ళతోడు చూసి వీళ్ళకి భక్తి ఉంది వీళ్ళకి లేదని చెప్పలేము మనం. ఆ టెస్టింగ్ టైం వచ్చేటప్పటికీ ఆ టెస్టింగ్ టైం మనకి తెలుస్తూ ఉంటుంది. అదే పుట్టపర్తి బాబా గారు కూడా అంటూ ఉంటారు, మీరు 4వ తరగతిలో నుంచి 5వ తరగతిలోకి రావాలంటే ఏదో టెస్ట్ ఉంటుంది కదా, మీరు పరీక్ష పెడితే కానీ 5వ తరగతిలోకి రాలేరు కదా. అదేనండి, భగవంతుడు మిమ్మల్ని ఎందుకు పరీక్షలు పెడతాడంటే పరీక్షల వల్ల మీ చైతన్య స్థాయి పెంచుతాడు. అంటే ఎప్పుడైనా పరీక్షలు వస్తే కంగారు పడవద్దు అని స్వామి చెబుతున్నాడు. ఇక్కడ వాసుదేవ స్వామి వారు ఏం చెబుతున్నాడంటే, నీ హృదయంలో ఉన్న వస్తువు ఎంత పవిత్రంగా ఉంటుందో, ఎంత నిర్మలంగా ఉంటుందో, నీ మనస్సు కూడా అంత పవిత్రంగా ఉంటేనే, అంత నిర్మలంగా ఉంటేనే అందులో ఏదో ఐక్యం అవుతుంది. కానీ లేకపోతే ఐక్యమయ్యే అవకాశం లేదు. లోపల వస్తువు ఎంత నిదానంగా ఉంటుందో, ఎంత నిశ్చలంగా ఉంటుందో, ఎంత నిర్మలంగా ఉంటుందో, నీ మనస్సు కూడా అంత నిర్మలంగా, అంత నిశ్చలంగా, అంత ఏకాగ్రంగా ఉంటేనే అందులో ఐక్యం అవుతుంది, అందులో లీనమవుతుంది, లేకపోతే లీనమయ్యే అవకాశమే లేదు. అంటే నీ భక్తి ఎంత ఉండాలంటే, ఎక్కడైతే ఈశ్వరుడు ఉన్నాడో, ఎక్కడైతే ఈశ్వరుడు ఉన్నాడో, ఏ కేంద్రంలో అయితే భగవంతుడు ఉన్నాడో, ఆ భగవంతుని దగ్గరికి నీ మనస్సు వెళ్ళి కరిగిపోవాలి. భగవంతుని దగ్గరికి వెళ్ళి హృదయంలోకి వెళ్ళి మనస్సు కరిగిపోయేటంత భక్తి నీకు కావాలి. అది భక్తి అంటే ఎక్కడ దేవుడు ఉన్నాడు, హృదయమే హృదయవాసి, భగవంతుడు హృదయవాసి, నీ మనస్సు అక్కడికి వెళ్ళి కరగాలి భక్తి. ఎందుకంటే నీ మనస్సు వెళ్ళి భక్తి ఎంత నీకు అవసరం అంటే, లోపల నీ మనస్సు హృదయంలోకి వెళ్ళి కరిగిపోయేటటువంటి అంత భక్తి ఉంటే నీ మనస్సు అక్కడ కరుగుతుంది. భక్తి అంటే ప్రేమ, భక్తి అంటే ప్రేమ. అంటే నీ స్వరూపమే ప్రేమ, నీ స్వరూపమే ప్రేమ. అంటే నీకు నీ హృదయంలోకి వెళ్ళి మనస్సు లయం అవ్వాలి, నీ మనస్సు నీ హృదయంలోకి వెళ్ళి మనస్సు కరగాలి. జ్ఞానం 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 అంటే రాదు, జ్ఞానం ఉపాసన ఉండాలి. ఉపనిషత్తు చెబుతుంది జ్ఞానం, నాకు జ్ఞానం కావాలి, నాకు జ్ఞానం కావాలంటే జ్ఞానం రాదు, దానికి సంబంధించిన ఫౌండేషన్ ఉండాలి, ఉపాసన ఉండాలి, దానికోసం నువ్వు తపించాలి, దానికోసం తపించకుండా అది నీకు రాదు, ఉపాసన ఉండాలి. అయితే ఉపాసనకు అనేక కేంద్రాలు ఉన్నాయి. నువ్వు ధ్యానం చేసుకోవడానికి నీ ధ్యాన కేంద్రాలు అనేక ఉన్నాయి. అన్నిటిలో ఉత్కృష్టమైనది, ఉదాత్తమైనది, ఉన్నతమైనది హృదయం. నీ హృదయం మీద నీ మనస్సును నిలబెట్టి నువ్వు ధ్యానం చేస్తుంటే అది ఉత్కృష్టమైన ఉపాసన. ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, మనం ఎన్ని యోగాభ్యాసాలు చేసినా, ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని జపాలు చేసినా వాసన కనుక నశించకపోతే మోక్షం రాదు. అంటే మనసుని బాహ్యముఖం చేసే కారణాలు ఏవైతే ఉన్నాయో ఆ కారణాలు ఉన్నాయని చెప్పు మోక్షం రాదు ఆ మనిషికి. మనసు ఏ కారణం వల్ల బాహ్యముఖం అవుతుందో ఆ కారణం నశిస్తేనే కానీ వాడికి మోక్షం కలగదు, వాడికి శాంతి కలగదు. కొంతమందికి అన్నీ ఉంటాయి, శాంతి ఉండదు. కొంతమందికి ఏమి లేకపోయినా శాంతి లేకుండా ఉంటారు, వాళ్ళు చక్రవర్తిలా జీవిస్తారు. అంటే ప్రపంచంలో ఏ పదార్థానికి కూడా శాంతితోటి తోర్చడానికి వీల్లేదు. అట్టిది శాంతి, అదే ఆత్మ, అదే చైతన్యము, అదే బ్రహ్మము. నీకు ఏకాగ్రత కలిగినప్పుడు, నీకు తీవ్రమైన తపన కలిగినప్పుడు, జిజ్ఞాస కలిగినప్పుడు, ముముక్షత్వం కలిగినప్పుడు మనస్సు దాని అంతరదిల్లి హృదయంలో నిలబడుతుంది. హృదయంలో నిలబడి నివసిస్తుంది. కర్పూరం కాలిపోయిన తర్వాత ఏమి నిగలదు. కర్పూరం కాలిపోయిన తర్వాత ఏమి నిగలదు. మనస్సు కూడా కర్పూరం వంటిది. అలా హృదయంలో నిలబెట్టి ఉంచితే వృత్తిస్థలే మన స్వస్థత క్రియ. ఆ హృదయంలో నిలబెట్టి కనుక మనస్సు ఉంచితే కర్పూరం కాలిపోయినట్టు అది కూడా కాలిపోయి బూడిద అవుతుంది. ఇది మనస్సు. మనసు పోతే నువ్వు పోతావని అనుకోవద్దు. మనసు పోతే నువ్వు పోతావని అనుకోవద్దు. మనసు పోతే నువ్వు ఎవరో నీకు తెలుస్తుంది. మనసు పోతే నువ్వు పోతావని అనుకోవద్దు. మనసు పోతే నువ్వు ఎవరో నీకు తెలుస్తుంది. నువ్వు మనస్సు అనుకుంటున్నావు, మరి గార్డెన్ ఎడ్లో నీకు మనస్సు ఎక్కడుంది? నువ్వు ఉన్నావా లేదా? గార్డెన్ ఎడ్ నువ్వు మనస్సు అని అనుకుంటున్నావు, మరి గార్డెన్ ఎడ్లో నీకు మనస్సు ఉందే? ఏమి లేదు. మరి మనసు లేకుండా నువ్వు ఉన్నావే, అది ఎవరు? అదే బ్రహ్మము. మనస్సే కనుక నువ్వైతే గాఢ నిద్రలో కూడా మనస్సుతో నువ్వు సెపరేట్ అవ్వవు. మనం కాని దాంట్లోంచి మనం విడిపోతాం, కానీ ఏదైతే మనం అవునో దాంట్లోంచి విడిపోయే సమస్య లేదు. ఈ భక్తుడు ఏమంటున్నాడంటే, నేను మూర్తి ధ్యానం చేస్తున్నానని ఈ మధ్య కొంతకాలం. మూర్తి ధ్యానం అంటే వెంకటేశ్వర స్వామి కృష్ణుడు రాముడు రూపాన్ని తీసుకుని ధ్యానం చేస్తున్నాను. జ్ఞానం పొందడానికి ఇది ఉపయోగపడుతుందా? వెంకటేశ్వర స్వామిని కొంతమంది ధ్యానం చేస్తారు ఆ రూపాన్ని, కొంతమంది కృష్ణుడు రూపాన్ని, కొంతమంది రాముడు రూపాన్ని ధ్యానం చేస్తారు. లేదా ఎవరి పద్ధతిలో వాళ్ళు, లేదా కొంతమంది వాళ్ళు గురువుని ధ్యానం చేస్తారు. ఇది రూప ధ్యానం ఎంతవరకు ఉపయోగపడుతుంది ఆత్మ సాక్షాత్కారానికి? తప్పకుండా ఉపయోగపడుతుంది. ధ్యానం తప్పకుండా ఉపయోగపడుతుంది ఆత్మ సాక్షాత్కారానికి. అంటే నువ్వు ధ్యానం చేయగా 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 మనసుకు ఏకాగ్రత కలుగుతుంది. ఒక కామన్ మ్యాన్ తీసుకోండి, లేదాన్ని తీసుకోండి, ఏదైనా ఒక సబ్జెక్ట్లో వాడు ఉత్కృష్ట స్థితికి వెళ్ళినాడు, ఆ శిఖరానికి వెళ్ళినాడు తీసుకోండి, వాడికి వీడికి తేడా ఏంటంటే ఏకాగ్రత తేడా. వాడు ఏకాగ్రత వల్ల సైంటిస్ట్ అయ్యాడు, ఏకాగ్రత వల్ల సెయింట్ అయ్యాడు. కొంతమందికి అసలు సహజంగానే పుట్టుకతోటనే సెయింట్ని క్వాలిటీస్ ఉంటాయి. వాడికి ఆ కాన్సన్ట్రేషన్ కూడా సెయింట్ అయ్యాడు, కాన్సన్ట్రేషన్ కూడా సైంటిస్ట్ అయ్యాడు. అదే నీకు ధ్యానం చేయగా చేయగా నీకు ఏమొస్తుందంటే ఏకాగ్రత వస్తుంది. నాన్ను చెప్పడం వల్ల కూడా నీకు ఏకాగ్రత వస్తుంది, రూపాన్ని ధ్యానం చేయటం వల్ల కూడా నీకు ఏకాగ్రత వస్తుంది. రూపధ్యానం మంచిదే, నిరంతరము ఆ నామాన్ని స్మరించడం కూడా మంచిది. నీ ఫేవరెట్ దాన్ని నిరంతరం స్మరించడం కూడా మంచిదే. నీకు ఎవరు ఇష్టమైతే వాడు, అంటే ఇష్టం ఉండాలి. ఇష్టం ఇష్టం ఉన్న చోట కష్టం ఉండదు, ఇష్టం లేని చోట కష్టం ఉంటుంది. ఒకసారి జ్ఞానానంద స్వామిని అడిగారు, మీరు హిమాలయ పర్వతాల్లో చలుడు ఎలా తపస్సు చేశారని కష్టం కదా, కష్టం అనుకుంటే ఎంతకాలం ఉండగలం అక్కడ, మరుసటి రోజున పారిపోయి వచ్చి ఉండేవాడు అన్నాడు. మీరు శీతాకాలంలో హిమాలయ పర్వతాల్లో చాలా చలిగా ఉంటుంది కదండి, చాలా కష్టంగా ఉంటుంది కదా, అంతకాలం మీరు హిమాలయాసులు ఎలా ఉండి తపస్సు చేశారంటే, ఆయన ఏమన్నారంటే కష్టం అనుకుంటే ఎంతకాలం ఉండగలమయ్యా, కష్టం అంటే మరుసటి రోజునే పారిపోయి వచ్చి ఉండేవాళ్ళం, అంటే కష్టం కష్టం అనుకుంటే ఉండలేము అక్కడ. అంటే ఆ బ్రాహ్మణస్థితి పొందడం కోసం ఏకాగ్రత అక్కడ నిలబడి ఉంటుంది. బ్రెయిన్ ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటుంది. చూసేవాడు కానీ కాదు, కష్టపడుతున్నాడు అనుకోవచ్చు, చేసేవాడికి ఉండదు, చూసేవాడికి అనిపిస్తుంది అలాగా. మన మనసును ఒక మంత్రంతో కానీ, ఒక రూపంతో కానీ, లేకపోతే ఏదో ఒక ఉపాసన పెట్టుకుని ధ్యానం చేసి కానీ కట్టేస్తే, పశువుని కట్టాడు కట్టేస్తే ఎలా పడి ఉంటుందో మన మనసు కూడా అలా పడి ఉంటుంది. మనస్సుకి వాండరింగ్ తగ్గుతుంది. కట్టాడు కట్టేసిన తోడు ఎక్కడికి వెళ్తుంది, దానికి వాండరింగ్ ఏముండదు, అక్కడే ఉంటుంది అది. అలాగే నువ్వు ఎప్పుడైతే జపం చేస్తున్నావో, ధ్యానం చేస్తున్నావో, లేకపోతే రూపాన్ని ఎప్పుడైతే ధ్యానం చేస్తున్నావో, నామాన్ని ఎప్పుడైతే స్మరిస్తున్నావో, మనస్సుకి వాండరింగ్ తగ్గుతుంది, చాపల్యం తగ్గుతుంది. రోజు వాచింగ్లో చూసుకుని ఎటువంటి తలంపులు వస్తున్నాయి, మనకి ఎటువంటి భావాలు వస్తున్నాయి, అవి ఎప్పటికప్పుడు మనం వాచింగ్లో చూసుకుంటూ ఉండవలసింది. అబ్జర్వేషన్, నిరంతరం అబ్జర్వేషన్లో ఉండాలి. అంటే మన శరీరానికి ఇస్తున్నటువంటి ప్రాణిష్టం మనస్సుకి ఇవ్వండి. దేహగతమైన జీవితం శ్మశానంతో ఆగిపోతుంది, మనోగతమైన జీవితం పునర్జన్మకు కారణం అవుతుంది. మనస్సుకి మనస్సు పునర్జన్మకు వస్తుంది, కానీ దేహగతమైన జీవితం శ్మశానంతో మన దేహంలో 100 రోగాలు ఉన్నా ఇబ్బంది లేదు. ఆ దేహం కాలిపోయినప్పుడు 100 రోగాలు కాలిపోతాయి, కానీ మనస్సులో కనుక రోగాలు ఉంటే ఒక రోగం కూడా శ్మశానంలో కాలదు. మళ్ళీ నీ పునర్జన్మ రావాలి, మళ్ళీ ఇంకో దేహం ధరించాలి, ఆ దేహం ద్వారా సాధన చేయాలి, మళ్ళీ మనకి ఈశ్వరానుగ్రహం కోసం ప్రార్థించాలి, అప్పుడు కానీ ఆ వాసన నశించదు. నారదుడు కావున అంటాడు, నీ ఇంటికి సత్పురుషులు వస్తాంటే, సాధువులు వస్తాంటే, మహాత్ములు వస్తాంటే, మహర్షులు వస్తాంటే నీకేం కావాలయ్యా, వాళ్ళు మీ ఇంటికి వస్తాంటే అంటాడు నారదు. మీ ఇంటికి తరచుగా ఎవరైనా సత్పురుషులు కానీ, మహాత్ములు కానీ, మహర్షులు కానీ మీ ఇంటికి వచ్చి వెళుతున్నారు అంటే అంతకంటే నీకేం కావాలో వాళ్ళ వల్ల నువ్వు తరించిపోతావు అని డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గానే నీకు సాధన జరిగిపోతూ ఉంటుందని. ధ్యానం చేసేప్పుడు కూడా ఇతర తలంపులు వచ్చి చూస్తూ ఉంటాయి. ఆ పూర్వజన్మ సంస్కారాలు, పూర్వజన్మ వాసనలు వచ్చి చూస్తూ ఉంటాయి. వాటిని నువ్వు పట్టించుకోకపోతే నీ జ్ఞానం యొక్క జ్ఞానబలం పెరుగుతుంది, నీకు జ్ఞానబలం పెరుగుతుంది. అంటే డిజైర్ని సాటిస్ఫై చేసి కొద్దిగా పెరుగుతుంది. డిజైర్ ఏ డిజైర్ అయినా సరే దాన్ని సాటిస్ఫై చేస్తుంటే పెరుగుతుంది, దాన్ని సాటిస్ఫై చేయకపోతే అణిగిపోతూ ఉంటుంది. అది డిజైర్ లక్షణం. ఏదైనా ఏ కోరిక అయినా సరే దాన్ని సంతృప్తి పరిస్తే అది నిప్పు మీద కిరసనాలు వేసినట్టే, దాన్ని సంతృప్తి పరచకపోతే ఆ రోజుకు ఆ రోజు, ఆ రోజుకు ఆ రోజు, ఆ రోజుకు అది రిడ్యూస్ అయిపోతుంది. అది డిజైర్ని సాటిస్ఫై చేయడం కంటే డిజైర్ని కంట్రోల్ చేయడం నీకు ఎక్కువ హ్యాపీనెస్, నీ హృదయంలోని హ్యాపీనెస్ అందుతుంది. కొంతమంది ఏమనుకుంటారంటే ఏదైనా కష్టాలు వచ్చినాయనుకోండి దేవుడు ఇలా చేస్తున్నాడు ఏంటి అనుకుంటారు. దేవుడు చేయటలేదు, నీ పూర్వజన్మలో ఉన్నటువంటి దోషాలు అలా కష్టాలు తీసుకొస్తుంది. చాలామంది ఏమనుకుంటారంటే దేవుడు తిట్టేస్తారు ఏదైనా కష్టం వస్తే. దేవుడు మనకు పూర్వజన్మలో ఉన్న దోషమే కష్ట రూపంలో వస్తుంది. మనకి ఏదైనా మంచి వచ్చింది అనుకోండి, పూర్వజన్మలో ఉన్న పుణ్యమే ఈ మంచి కింద వస్తుంది. దీనికి దేవుడికి ఏమి సంబంధం లేదు. కర్తృరాజ్ఞయ ప్రాప్యతే ఫలం కర్మ గిన్ పరం కర్మ తజ్జడం. నువ్వు చేసింది నీకు వస్తుంది, కానీ నీకు చేయి, నువ్వు చేయింది నీకు రానే రాదు అయ్యా. అంటే దేవుడికి నీ గొడవలకి ఏం సంబంధం లేదు. మీకు ఏదైనా కష్టాలు వస్తే ఇదంతా దేవుడు తీసుకొచ్చాడని మీరు అనుకుంటారు. మీరు చేసిన దోషం ఆ కష్ట రూపంలో వచ్చింది. మీకు ఏదైనా మంచి వచ్చిందనుకోండి, ఏదో దేవుడి దేవుడి వచ్చిందని మీకు అనిపిస్తుంది, కాదు మీ పుణ్యం ఆ మంచి రూపంలో వచ్చింది. దీనికి దేవుడికి ఏం సంబంధం లేదు. చీకటి ఎప్పుడు పోతుంది? చీకటి పోవాలి, చీకటి పోవాలి, చీకటి పోవాలంటే చీకటి పోదు. సూర్యుడు ఉదయం చేత చీకటి పోదు. అలాగే జన్మలు లేని స్థితికి వెళ్ళగలి, చావులు రాకూడదు, నాకు చుట్టుకులు రాకూడదు, మరణం లేని స్థితికి ఎదిగి వెళ్ళాలి, ఎదిగి వెళ్ళాలి, ఎదిగి వెళ్ళాలి. ఈ చీకటిలోంచి అది బయటకు రావాలి, ఈ చీకటిలోంచి బయటకు రావాలంటే రాలేని ఎప్పుడు లోపల తెలిసి నాకు జ్ఞానం ఉదయించేవాడు. బయటనే చీకటి సూర్యుడు ఉదయించేనే కానీ పోదు. లోపల ఉన్న అజ్ఞానం, ఈ లోపల ఉన్నటువంటి అజ్ఞానం, ఆత్మజ్ఞానం ఉదయించేది కానీ అజ్ఞానం నశించదు. ఇది ఎంతో అది అంతే. బయటనే చీకటి పోవాలంటే సూర్యుడు ఉదయించే వరకు మనం వెయిట్ చేయవలసింది. అలాగే లోపల ఉన్న అజ్ఞానం నశించాలంటే మనకు ఆత్మజ్ఞానం కలిగే వరకు ఏ జన్మ కాల జన్మ, ఏ జన్మ కాల జన్మ అజ్ఞానం గంటాడుతూనే ఉంటుంది. దేహం ధ్యానం చేయదు, మనసు ధ్యానం చేస్తుంది. ధ్యానం చేసేది కూడా వ్యక్తి భావనే. ధ్యానం చేసేది కూడా కర్తృత్వ బుద్ధే. అదే ధ్యానం చేస్తుంది. ధ్యానం చేసి అది చేసి 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 అణిగిపోతుంది. ఆ నేననే తలంపు దాని విచారణ చేయగా 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 అది అణిగిపోతుంది. అది అణిగిపోయిన తర్వాత నీకు ఆత్మానుభూతి కలుగుతుంది. నువ్వు పని చేయాలి, ఆసక్తి ఉండకూడదు. నువ్వు పని చేసి ఆసక్తి లేకుండా ఉంటే ఆ రకంగా కూడా మనస్సు నశిస్తుంది. నీకు ఫలితం ఎప్పుడు రావాల్సి ఉంటే అప్పుడు వస్తుంది. కృష్ణుడు కూడా గీతలు ఏం చెప్పాడంటే నీకు ఫలితం రాదని ఎప్పుడు చెప్పలే. కానీ ఫలితం కోసం ఎదురు చూడొద్దు, ఫలితం కోసం ఆశించొద్దు అని చెప్పాడు. అది ఒక ఉపనిషత్తులో చెప్తాడు. అనుకుంటే ప్రపంచం అంటే నాదను, లేకపోతే ప్రపంచం ఏది నాది కాదను. ప్రపంచం అంటే నాదే అనుకుని పని చెయ్యి. నువ్వు కర్మయోగి అంటే కర్మ ద్వారా, అంటే కర్మను నువ్వు యోగంగా చేస్తే భగవద్నుభవం నీకు కలుగుతుంది. కర్మయోగం అంటే ఏం లేదు, కర్మను యోగంగా చేస్తే నీకు భగవద్నుభవం కలుగుతుంది. అనుకుంటే ప్రపంచం అంటే నాదనుకుని నువ్వు పని చెయ్యి. అది నీకు ఇష్టం లేదు, ప్రపంచం ఏది నాది కాదనుకుని పని చెయ్యి. అది జ్ఞానయోగం. ఈ రెండు మార్గాల్లో ఏ మార్గంలో నువ్వు ప్రయాణం చేస్తే నీకు మోక్షం కలగచ్చు. ఒకటి మీరు జ్ఞాపకం ఉంటుంది, ఒకటి స్తోత్రం, రెండు నింద. ఈ రెండు మనం ఓవర్కమ్ చేయలేకపోతే ఎన్ని ధ్యానాలు చేసినా ఎన్ని జపాలు చేసినా మనకు జ్ఞానం కలగదు. కొంతమంది మనం పొగుడుతూ ఉంటారు, కొంతమంది చెడుతూ ఉంటారు. రెండు సమాజంలో ఉంటాయి, సమాజంలో న్యాచురల్. కొంతమందిగా మనం స్తోత్రం చేస్తూ ఉంటారు, కొంతమంది మనల్ని విమర్శిస్తూ ఉంటారు. స్తోత్రం చేసినప్పుడు మనం పొంగిపోయి విమర్శించినప్పుడు పొంగిపోతున్నాం అనుకోనుకొని మనకి ఆత్మజ్ఞానం కలగదు. ఈ స్తోత్రం వల్ల మనసు బాహ్యముఖానికి వచ్చేస్తుంది. ఎవరైనా నిందిస్తే మనకు దుఃఖం వచ్చినా మనసు బాహ్యముఖానికి వచ్చేస్తుంది. ఒకటి నింద, రెండు స్తుతి. ఈ రెండును ఓవర్కమ్ చేస్తేనే కానీ నీ మనసు పలచబడదు, నీకు ఆత్మజ్ఞానం కలగదు. లోకంలో ట్రైనింగ్ అవటానికి వచ్చాము, కేవలం భోజనం చేయడానికి బట్టలు కట్టుకోవడానికి రాలేదు, ట్రైనింగ్ అవటానికి వచ్చాం. ఆ జీవుడు ట్రైనింగ్ అవటానికి వచ్చాడు. అయితే లోకంలో నిన్ను పొగిడే వాళ్ళు పొగుడుతూ ఉంటారు, తిట్టే వాళ్ళు తిడుతూ ఉంటారు. కానీ ఆ పొగిడేటప్పుడు నీ మనస్సు పొంగిపోయి ఎవరైనా తిరగటానికి పొంగిపోతాను అనుకుని ఆధ్యాత్మిక జీవితానికి పనికిరా. ఒకటి నింద, రెండు స్థితి. నిందటికి నువ్వు ఓవర్కమ్ అవ్వ. అంటే భక్తి అంటే కొంతమంది ఏదో ఉదయం కూర్చొని పూజ చేయడం అనుకుంటున్నారు, అది కాదు భక్తి అంటే. ఆ నిందని స్తుతిని తట్టుకుని నీ మనస్సును వ్యాకుల, ఆ నింద కానీ స్తుతి కానీ నీ మనస్సును వ్యాకులపరచకుండా చూసుకోవడం కూడా భక్తే. వ్యాకుల పరుస్తుంటే నీకు భక్తి లేదని అర్థం. అంటే నువ్వు భగవంతుని పట్ల నీకు అకారణ భక్తి మంచిది. అంటే కారణం ఉండకూడదు, మన భక్తి కనకూడదు. భక్తి అంటే ఏది నిజమైన భక్తి అంటే భగవంతుడు ఎందుకు ప్రేమ ఉండాలి మనకి, ఆయనకి భక్తి ఉండాలి. ఆయనతో సన్నిహితంగా భగవంతుడి పట్ల అను ఒక విధమైనటువంటి ఆయన పట్ల అనుబంధం ఉండాలి, ఈశ్వరుడితో అనుబంధం ఉండాలి. కానీ అది కోరిక పరిమితం అవ్వకూడదు. అంటే మీరు బాగా దృష్టిలో పెట్టుకోండి, మనం ఏదైనా కోరికను పెట్టుకుని కూడా దేవుణ్ణి ప్రార్థించవచ్చు. కానీ కోరికను పెట్టుకుని దేవుణ్ణి ప్రార్థించేటప్పుడు మనం దేవుణ్ణి ప్రార్థించాం కోరికనే ప్రార్థిస్తాం, దేవుని ధ్యానం చేయడం కోరికనే ధ్యానం చేస్తాం. మీరు వెంకటేశ్వర స్వామి గారికి ఎప్పుడైనా చూడండి, వెంకటేశ్వర స్వామిని ఎలా మీరు నమస్కారం పెడతారనుకోండి, వెంకటేశ్వర స్వామికి మీరు ఎలా నమస్కారం పెడతారనుకోండి, ఆ నమస్కారం పెట్టేటప్పుడు ఏ కోరిక కోసమైతే మీరు వెంకటేశ్వర స్వామిని మీరు స్మరించుకుంటున్నారు, ఆ కోరికే జ్ఞాపకం వస్తుంది. కానీ స్వామి మీకు జ్ఞాపకం రాదు. ఏ కోరిక మీద మీరు ఏడుకొండల వాడి దగ్గరికి వెళ్ళారో ఆ కోరిక మీకు జ్ఞాపకం వస్తుంది, కానీ ఏడుకొండల వాడు జ్ఞాపకం రాదు. అంటే మీకు తెలియకుండా మీరు ఏడుకొండలు మన కలిసి ధ్యానం చేస్తుంటే మీ కోరికని మీరు ధ్యానం చేసుకుంటున్నారు. అనుకునేది ఒకటి, జరిగేది ఒకటి. అనుకునేదేమో భగవంతుని ధ్యానం చేస్తామని అనుకుంటాం, కానీ జరిగేది ఏంటి, మన కోరికని మనం ధ్యానం చేసుకుంటున్నాం, మన కోరికని మనం స్మరించుకుంటున్నాం. దేహం ఏ ప్రారంభం అనుభవించడానికి వచ్చిందో ఆ ప్రారంభం ప్రకారం ఆ దేహయాత్ర జరుగుతూ ఉంటుంది. మనకి ఇష్టం వచ్చినట్లు మనం ప్రవర్తించలేము, మన ఇష్టం వచ్చినట్టు మనం మనకి ఏదుకున్నా లేకపోయినా వాటంతా అవి ఎన్నో జరిగిపోతూ ఉంటాయి. ఒకసారి మనకు కోరుకున్నా జరగదు, కోరిక లేకపోయినా ఒకసారి జరిగిపోతూ ఉంటుంది. నీ ప్రారంభంలో ఉన్నప్పుడు నీ కోరిక లేకపోయినా జరిగిపోతుంది, నీ ప్రారంభంలో లేనప్పుడు కోరుకున్నా నీకు జరగదు. నీ దేహ ప్రారంభంలో లేనప్పుడు కోరుకున్నా నీకు జరగదు, దేహ ప్రారంభంలో ఉన్నప్పుడు కోరిక లేకపోయినా జరగదు. అంటే ఈశ్వరుడు అంటే ఒకటి లేకపోతే, కర్త అంటే ఒకటి లేకపోతే నువ్వు అనుకునేవన్నీ జరిగిపోవాలి. మనం అనుకునేవన్నీ జరగటం లేదు, కొన్ని జరుగుతున్నాయి కొన్ని జరగటం లేదు. దీని కారణం ఏంటంటే నీ దేహ ప్రారంభంలో ఉన్నప్పుడు నువ్వు కోరిక అక్కర్లేదు, జరుగుతుంది. నీ ప్రారంభంలో లేనప్పుడు కోరుకున్నది జరగనే జరగదు. అంటే దేహాన్ని ప్రారంభానికి విడిచిపెట్టు, దేహాన్ని ప్రారంభానికి విడిచిపెట్టు. అయితే నువ్వు చేయవలసిన సాధన ఏంటంటే దానితో ప్రాధాక్ష్యం పొందు. మంచి చెట్ట వస్తుంది, దాని టైం వచ్చినప్పుడు చావు వస్తుంది. దేహానికి ఎప్పుడైతే దాని కాలం వచ్చినప్పుడు నువ్వు కారణాలు పడితే దానికి చావు రాదు. దానికి ఎప్పుడు రావాలో చావు అప్పుడు వస్తుంది. అది ఏ రోజున ఎక్కడ ఉండాలో, శరీర దేహం ఎక్కడ ఉంటుంది, ఆ దేహం ఏ రోజున ఎక్కడ ఉండాలో, ఆ దేహం ద్వారా ఏ పని జరగాలో అది ఈశ్వరుడు నిర్ణయించిన ప్రకారం అది జరుగుతూ ఉంటుంది. కానీ నువ్వు చేయవలసింది ఏంటంటే దేహంతో తాదాక్ష్యం పొందవు. ఎప్పుడైతే నీకు దేహంతో తాదాక్ష్యం లేదప్పుడు దుఃఖం నాశిస్తుంది. అదే గీతలో రిపీటెడ్గా కృష్ణుడు చెప్పింది ఇదే విషయం. నీ దేహం ఏ పని మీద అయితే వచ్చిందో ఆ పని జరుగుతుంది. నీకు ఇష్టం ఉన్నా జరుగుతుంది, నీకు ఇష్టం లేకపోయినా జరుగుతుంది. అర్జున నీకు ఇష్టం ఉన్నా జరుగుతుంది, నీకు ఇష్టం లేకపోయినా అది జరుగుతుంది. అంటే నీకు ఇష్టం లేకపోయినా జరుగుతుంది కాబట్టి ఇష్టం తోడుతుంది. కొంతమంది ముసలి వాళ్ళని ఇంటికాడు చూసినప్పుడు కాఫీ ఇస్తారు అన్నం పెడతారు, కానీ ఊరుకుంటూ ఉంటారు. ఇంటికాడు కొంతమంది ముసలి వాళ్ళని చూస్తూ ఉంటారు, ఇవ్వటం మెకానికల్గా చూస్తూ ఉంటారు, కానీ లోపల ఊరుకుంటూ ఉంటారు. అలా చేయద్దు, నువ్వు ఇష్టంగా చేయి. ఎందుకంటే నీ జగడ ప్రారంభం, నీకు ఆ డ్యూటీ చేయవలసి ఉంది కాబట్టి చెయ్యి. నువ్వు చేసే పని ఎలాగే చేయాలి, ఆ చేసే పని ఇష్టంగా చెయ్యి. అలా చేస్తే కొత్త వాసన రావు, పాత వాసన నశిస్తుంది. ఏ ఒక్కరి టీచింగ్ ఉందనుకోండి, ఆ టీచింగ్ వాళ్ళని మెకానికల్గా కాకుండా వాళ్ళని ప్రేమించి వాళ్ళ అభివృద్ధిలోకి రావాలని కాంక్షించి హృదయపూర్వకంగా మనం డెడికేటెడ్గా చెప్తూ ఉంటాం అనుకోండి, ఉదాహరణ చెప్తా, అది కూడా రిలైజేషన్కి ఉపయోగపడదు. అంటే నీ డ్యూటీ, నువ్వు రోజు ఏదో డ్యూటీ, నీ పని అయితే నువ్వు చేస్తావు, నువ్వు చేసే పని శ్రద్ధగా చేస్తే, టీచింగ్ అంటే టీచింగ్ అనే కాదు, నీ డే టు డే లైఫ్లో నువ్వు చేసే పని చిరాకు లేకుండా పరాకు లేకుండా శ్రద్ధగా భక్తిగా హితవుగా వాళ్ళ క్షేమం కోరి ఇష్టంగా కనుక చేస్తుంటే నీ ప్రారంభం నశిస్తుంది, దేహాభిమానం నశిస్తుంది, దేహబుద్ధి నశిస్తుంది, నిష్కామ కర్మ ద్వారా నువ్వు తరిస్తావు. నీ కళ్ళు కిందకి తిప్పికంటే భూమి కనిపిస్తుంది, పైకి తిప్పితే ఆకాశం కనిపిస్తుంది, నీ అంతఃకరణాన్ని ఎటు తిప్పితే అది కనిపిస్తుంది. నీకు నీ అంతఃకరణాన్ని గుర్రం వైపు తిప్పి అక్కడ ఈశ్వరుడు నీకు శాస్త్రం ఇస్తాడు. నేను ఈశ్వరు వైపు తిప్పడం లేదు, నీ అంతఃకరణాన్ని ప్రకృతి వైపు తిప్పుతున్నావు. అంటే ప్రకృతి ఉంటే నీకు అనిపిస్తుంది. నీకు నా కళ్ళు ఎటు చూసి ఎటు తిప్పితే అదే కనిపిస్తాయి కదా, ఎటు చూస్తే ఇటు ఇటువైపు నీకు కనిపిస్తాయి, ఇటు చూస్తే ఇటువైపు నీకు కనిపిస్తాయి. అలా నీ అంతఃకరణాన్ని భగవంతు వైపు తిప్పు, భగవద్భం కలుగుతున్నాను. కానీ ఏం చేస్తున్నావు, అసలు అంతఃకరణాన్ని భగవంతు వైపుకి చెప్పలేదు, ఎప్పుడు ప్రకృతి వైపుకి చెప్తున్నావు. అంటే నువ్వు ప్రకృతి, నీకు మిగిలిన జీవితంలో ప్రకృతి, ఈ ప్రకృతి వచ్చి కనుక్కూడదు, నేను వెంటాడుతూ ఉంటుంది, నేను పీడిస్తూ ఉంటుంది. బైబిల్లో చెప్పాడు, ఎవరైనా నిన్ను చూసి అసూయ పడతా అంటే వాళ్ళని చూసి నువ్వు అసూయ పడతావు, అంతే కదండి. ఎవరైనా మీ మీద కోపంగా ఉంటే మీరు కూడా కోపంగా ఉంటారు, ఎవరైనా మిమ్మల్ని చూసి అసూయ పడతా అంటే మీరు కూడా అసూయ పడతా ఉంటారు, ఎవరైనా నిన్ను చూసి అసూయ పడతా అంటే నువ్వు కూడా తిరిగి అసూయ పడతా అంటే నువ్వు భక్తులు ఎలా అవుతావు. కామరణాయం చేసే పని నువ్వే చేస్తున్నావు, ఇక భక్తుడు నువ్వు ఎలా అవుతావు అని అడిగేసి బైబిల్లో. నువ్వు ఏ లోకాలకు వెళ్ళినా అటు అనుభవించే లోకాలే, కానీ నీ బలహీనతలు నీ దోషాలను తొలగించుకోవడానికి మళ్ళీ మానవ రూపం ధరించి మానవ శరీరం ధరించి నువ్వు సాధన చేసి తొలగించబడుస్తుంది పునర్జన్మ హేతువులు అన్నిటిని. నాకు తెలియదు, నాకు తెలియదు, నీకు లెక్కలు రావనుకో, లెక్కలు రాకపోతే లెక్కల నేషనల్ చేసి లెక్కలు చెప్పించుకో. నాకు లెక్కలు రావు, నాకు లెక్కలు రావంటే నీకు లెక్కలు వచ్చాయి, ఆ టీచర్ దగ్గరికి వెళ్ళి లెక్కలు చెప్పించుకో. అలాగే భగవాన్ కృష్ణుడు ఏమని చెప్పాడంటే, నాకు రాదు రాదు అనుకుంటూ కూర్చోకు, జ్ఞానాన్ని ఆశ్రయించి, శ్రేయస్సును ఆశ్రయించి, శ్రేయస్సును ఆశ్రయించి బ్రహ్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం శ్రవణం చేసి, వాళ్ళ మీద జ్ఞానం శ్రవణం చేసి అది నువ్వు ప్రాక్టీస్ చేయి. అందుకని రాదు రాదని కూర్చోకు, జ్ఞానాన్ని ఆశ్రయించి, మహాత్మను ఆశ్రయించి వాళ్ళ అనుగ్రహాన్ని పొంది వాళ్ళు చెప్పింది శ్రవణం చేసి అర్థం చేసుకుని ఆచరిస్తే నువ్వు కూడా జ్ఞానం అవుతావు. మన సంకల్పం ఉన్నా మన సంకల్పం లేకపోయినా మన ప్రారంభంలో ఉంటే జరిగిపోతూ ఉంటాయి, పెద్ద ప్లానింగ్ అక్కర్లేదు మనకి. జరిగేది భగవాన్ అంటే జరిగేది ఈశ్వర సంకల్పం, అనుకునేది జీవుడు సంకల్పం. జరిగేది ఈశ్వర సంకల్పం, అనుకునేది జీవుడు సంకల్పం. ఈశ్వర సంకల్పం జరుగుతుంది కానీ నీ సంకల్పం జరగదు. ఒకసారి ఈశ్వర సంకల్పం నీ సంకల్పం ఏకమవుతాయి, ఏకమైనప్పుడు ఈశ్వర సంకల్పం ప్రకారం ఇది జరిగిందని నువ్వు అనుకోకు, నా తెలియచేటోళ్ళు జరిగిందని నువ్వు అనుకుంటావు. అదే నీ అహంకారానికి కారణం. మనకు ఇరుకున్నా లేకపోయినా మనకి తిరుగున్నా లేకపోయినా, మనకి తలంపున్నా లేకపోయినా, మనకి సంకల్పం ఉన్నా లేకపోయినా, నీ ప్రారంభం ఉంటే జరిగే తీరుతుంది. దాన్ని ఎవరు ఆపు చేస్తారు? నీ ప్రారంభం ఉంటే అది జరిగే తీరుతుంది. ఒకవేళ ఆ పని జరగాలని అనుకోవాలనుకో, నీ ప్రారంభంలో అది జరగవలసి ఉందనుకో, నీ తలంపుతో సంబంధం లేకుండా, నీ సంకల్పంతో సంబంధం లేకుండా, నీ అప్పటితో సంబంధం లేకుండా అది జరిగిపోతుంది. అది జరిగిపోతుంది. అంతకుడు ఏమిటి, ఎవరి సంకల్పం ప్రకారం అన్నీ జరుగుతున్నాయో ఆయన మీద నీ మనసును నిలబెట్టు, నీ మనసు అణిగిపోతుంది. ఎవరు ఏ ఈశ్వరుడు యొక్క సంకల్పం ప్రకారం అన్నీ జరుగుతున్నాయో, ఈ సృష్టికి ఏ ఈశ్వరుడైతే కర్తో, ఈ సృష్టికి ఎవడైతే యజమానో, ఈ సృష్టికి ఎవడైతే ప్రభువో, వాడి మీద నీ మనసు నిలబడితే, నీ నిలబెడితే నీ మనసు అణిగిపోతుంది, జరగవలసింది జరిగిపోతుంది. మధ్య నీ అహంకారాన్ని అడ్డు రానివ్వకు. ఈ సైతాన్ని ఓ పక్కన పెట్టు, ఈ సైతాన్ని ఓ పక్కన పెట్టు. అంటే నువ్వు భగవంతుడి పట్ల భక్తిగా ఉంటే, భగవంతుడి పట్ల నీకు నిరంతరం చింతన కలిగి ఉంటే, భగవంతుడి మీద నీకు భక్తి కలిగి ఉంటే, అక్కడ లేని విషయాలన్నీ వాటంతట అయ్యే పోతాయి, వాటంతట అయ్యే మాయమైపోతాయి. నీ యాత్రకి ఎవడైతే కారణమో, ఎవడైతే నీకు ప్రభువు, ఎవడైతే యజమానో, నీ హృదయంలో ఎవడైతే ఏ కంట్రోలర్ అయితే నీ హృదయంలో ఉన్నాడో, వాడి మీద నీ మనసు నిలబడితే గర్వలసిన పనులు జరిగిపోతాయి. నీ అక్కడ లేని తలంపులు వచ్చి నిన్ను బాధ పెట్టావు, నిన్ను బాధ పెట్టావు సరికదా. వాడే నువ్వు ఎవడైతే జపిస్తున్నావు, ఎవడైతే స్మరిస్తున్నావు, అక్కడ లేని తలంపులను వాడే మాయ చేస్తాడు. భక్తుడు లక్షణం ఏంటంటే, మన భారం అంత భగవంతుని మీద వేసి నేర్చుకోవాలి. మన బంధం అంటే భగవంతుని మీద వేసి మన డ్యూటీ ఏదో మనం చేసుకుంటూ ఉండాలి. జరగవలసింది ఏదో జరుగుతుంది, జరుగురానికి జరిగినే జరగదు. నువ్వు మనస్సుతో, వాక్కుతో, దేహంతో ఏది చేసినా ఆయనకి సమర్పించు. ఆఫర్ ఫస్ట్ ఆల్ అవర్ యాక్షన్స్ ఐ సాక్రిఫైస్ టు ది హైయెస్ట్ అండ్ ది హైయెస్ట్ ఓన్లీ. నీ వాక్కు నిర్మలంగా ఉండాలి, నీ మనసు నిర్మలంగా ఉండాలి, నీ శరీరం కండిషన్లో ఉండాలి, నీ శరీరం నీ కంట్రోల్లో ఉండాలి, మైండ్ కంట్రోల్లో ఉండాలి. మీ మైండ్ ఎప్పుడైనా కంట్రోల్లో ఉందనుకోండి, ఉదాహరణకి మీ మైండ్ సమాధి స్థితిలో ఉన్నట్టు ఉందనుకోండి, మీ మైండ్ శాంతిగా ఉందనుకోండి, మీ మనసు పౌర్ణంగా ఉందనుకోండి, రాగద్వేషాలు వచ్చి మీ మనసును అలరా చేయటం లేదనుకోండి, మీరు ప్రాణాయామం దానంతరది జరిగిపోతుంది. బ్యాలెన్స్డ్గా గాలి లోపలికి వెళుతుంది, బ్యాలెన్స్డ్గా బయటకు వస్తుంది, కుదురుగా లోపలికి వెళుతుంది ప్రాణవాయువు, మళ్ళీ కుదురుగా బయటకు వస్తుంది. మీ మనసు శాంతిగా ఉన్నప్పుడు మీరు ప్రాణాయామం ప్రత్యేకంగా చేయాలని చేయక్కర్లేదు, దానంతరదే చేసేస్తుంది ప్రాణాయామం. మన భగవంతుడు వేరు, మనం వేరు అనుకుంటున్నాం కదా. భగవంతుడిలోంచి ఏదైతే విడిపోయిందో, భగవంతుడిలోంచి ఏదైతే వేరైందో, అది కూడా మనం కాదని దాన్ని ప్రాక్టీస్ చేస్తాం అనుకోండి. మనం కాని దాంట్లో మనం ఏదైతే కాదో, ఇది మనం కాదు, ఇది మనం కాదు, ఇది మనం కాదు, ఇది మనం కాదని అలా ప్రాక్టీస్ చేస్తాం అనుకోండి. నాట్ దిస్, నాట్ దిస్, నాట్ దిస్, నాట్ దిస్, ఇది కాదని మనం ప్రాక్టీస్ చేస్తాం అనుకోండి, చివరికి ఏదైతే మనం అవును అది మిగులుతాం. ఉదాహరణకి మనస్సు ఉదయించాక దేహం వస్తుంది, లోకం వస్తుంది, దేవుడు వస్తాడు. మాయంత ఎక్కడుందో మనస్సులో ఉంది. అదే మనస్సు అణిగిపోతే దేహం అణిగిపోతుంది, లోకం అణిగిపోతుంది, దేవుడు కూడా అణిగిపోతాడు. మనం గాఢనగర్లో మనస్సులోంచి వేరుపడుతున్నాం, దేహంలోంచి వేరుపడుతున్నాం, లోకంలోంచి వేరుపడుతున్నాం, దేవుళ్ళలోంచి కూడా వేరుపడుతున్నాం. అంటే భాషంగా ఉన్న దేవుళ్ళలోంచి, మనకంటే వేరుగా ఉన్న దేవుళ్ళలోంచి మనం వేరుపడుతున్నాం. మీకు ఒకటే గుర్తుకుంటు, గాఢనగర్లో మనం ఏదైతే కాదు అందులోంచి వేరుపడుతున్నాం. గాఢనగర్లో ఉన్నవాడికి ఎవరికి అహంకారం ఉండదు. ఏం చేస్తే వాడు అహంకారం కాదు కాబట్టి దాంతో కూడా వేరుపడిపోతున్నాడు. గాఢనగర్లో ఏ మనిషికి అహంభావం ఉండదు. కారణం ఏంటి? అది అహంభావం కాదు, అంటే గాఢనగర్లో వాడు ఏదైతే కాదో అందులోంచి వేరుపడుతున్నాడు. మనం మెలకు వచ్చాక గాఢనగర్లో దేవుడైతే వేరుపడుతున్నాం, అది మనం కాదు, అది మనం కాదు, అది మనం కాదు, అది మనం కాదు అని గెంతుకొస్తే గాఢనగర్లో ఏ స్థితి ఉందో ఆ స్థితిలో జాగ్రత్త అవస్థలో మనం అనుభవిస్తాం, అదే మోక్షం. ఏ మార్గమైనా ఒకటే, భక్తి మార్గం, ధ్యాన మార్గం, కర్మ మార్గం, జ్ఞాన మార్గం, ఏ మార్గమైనా ఒకటే. పోగొట్టుకోవాల్సింది ఒకటే, దేహబుద్ధి, దేహాభిమానం. దేహాభిమానం నశించిన మరుక్షణంలో దుఃఖం నశిస్తుంది. అంటే నిర్వాణం గురించి, మోక్షం గురించి ఎలా డిఫైన్ చేస్తారంటే వాడికి ఏ రకమైన దుఃఖం ఉండదు, ఎప్పుడు ఆనందంలో ఉంటాడు, అదే మోక్షస్థితి. మోక్షస్థితి ఏంటంటే వాడికి ఏ రకమైన దుఃఖం వాడిని వాడిని అంటదు, దుఃఖ నివృత్తి, ఆనంద ప్రాప్తి. మా పెద్దలు మోక్షాన్ని ఎలా డిఫైన్ చేశారంటే దుఃఖ నివృత్తి, వాడి దుఃఖం ఏ దుఃఖం ఏ రకమైన దుఃఖం కూడా అంటదు వాడిని. నువ్వు ఏ స్థితిని పొందిన తర్వాత ఏ రకమైన దుఃఖం కూడా నిన్ను కలపలేదు, నిలపలేదు, ఏదైతే అంటదో ఆ స్థితిని పొందు అర్జున అంటాడు కృష్ణుడు. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల భక్తి అంటే ఏమిటి? కాన్స్టాంట్ రిమెంబరెన్స్. మీరు మీ అమ్మాయిని ఎలా జ్ఞాపకం పెట్టుకుంటారో, మీ మనవుని ఎలా జ్ఞాపకం పెట్టుకుంటారో, లేదా మీ అమ్మని మీరు ఎలా జ్ఞాపకం పెట్టుకుంటారో, అలా నిరంతరం కాన్స్టాంట్ రిమెంబరెన్స్, ఈశ్వరుని జ్ఞాపకం పెట్టుకుంటే చాలు, సరిపోతుంది ఇంకేమాత్రం. అయితే అది అనుభూతినిగా ఉండాలి. అంటే నిరంతరము నిరంతరము స్మరణ, స్మరణ కూడా, స్మరణ కూడా భక్తి. ఏంటి స్మరణ? మనం ప్యూరిఫై చేస్తుంది. అగ్ని మన దేహాన్ని కాలుస్తుంది, అగ్ని మన దేహాన్ని కాల్చి బూడిచ్చేస్తుంది. స్మరణ, ఈశ్వర స్మరణ మనలో ఉన్నటువంటి మాలిన్యాన్ని పోగొట్టి, మనలో ఉన్న బలహీనతను పోగొట్టి మన బుద్ధిని శుద్ధి చేస్తుంది. అది ఈశ్వర స్మరణ. కాన్స్టాంట్ రిమెంబరెన్స్. అరుణాచల మనసు స్మరించు వారల అహము నిర్మూలించు అరుణాచల. బైబిల్లో దేవుడు అంటే ఏమని చెప్పాడు? మనం యెహోవా దేవుడు, రాముడు దేవుడు, కృష్ణుడు దేవుడు, శివుడు దేవుడు, అల్లా దేవుడు అనుకుంటాం కదా, అల్లా దేవుడు అని అనుకుంటాం కదా. బైబిల్ ఏమని చెప్పాయంటే, నేను ఉన్నాను అదే దేవుడు, నేను ఉన్నాను. మన అందరికీ ఉండాలుందా, చనిపోవాలుందే? ఉండాలన్నది అదే దేవుడు. అయం దట్టయం. మనం చనిపోయిన తర్వాత కూడా ఉంటాం, చనిపోయిన తర్వాత కూడా ఉంటాం, కానీ ఉండవని అనుకుంటున్నాం, అంచేత భయం కలుగుతాం. దేవుడంటే ఉండటమే, దేవుడంటే ఉండటమే, దేవుడంటే ఉండటమే. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. ఈ మధ్యన పుట్టుపర్తి బాబా గారు మాట అన్నారు, దేశాన్ని అందరం పరిచయం మర్చిపోతున్నాం, పాస్ అవడానికి వీసాల కోసం చూస్తున్నాం అని. దేశాన్ని అందరం మర్చిపోతున్నాం, పాస్ అవడానికి వీసాల కోసం చూస్తున్నాం, దేశాన్ని అందరం మర్చిపోతున్నాం. మీ అమ్మ నల్లగా ఉంటుందనుకోండి, మీ అమ్మ ఏం బాగుండదు అనుకోండి, ఈ అమ్మ మా అమ్మ కాదని మీరు అనగలరా? నిజంగా దేశం దారిద్ర్యంలో ఉందనుకోండి, దేశం పరిస్థితి బాగోలేదనుకోండి, దేశం మమ్మల్ని కాదని చెప్పగలమా అంటున్నారు. మీ అమ్మ నల్లగా ఉంటుంది అనుకోండి, ఏం బాగుండదు అనుకోండి, కానీ ఈ అమ్మ మా అమ్మ కాదని మీరు అనగలరా? అలాగే దేశం ఎంత దారిద్ర్యంతో ఉంటున్నా, దేశం ఎంత దారిద్ర్యంతో ఉంటున్నా, దేశంలో ఎంత సఫరం ఉన్నా, ఈ దేశం మంద కాదని ఎలా అనుకోగలమ్మ? అంచేది మనం పేసవగానే వేషాల కోసం చూస్తున్నాం అనేది మాట సందర్భంలో అన్నారు. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. గిరి రూపమైన కరుణా సముద్రమా, గిరి రూపమైన కరుణా సముద్రమా, కృప చేసి నన్ను ఏలుము అరుణాచల. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. నీవు నేను అనగా, నీవు నేను అనగా, నిత్య ఆనందమయముగా, నిలుచు స్థితి కరుణింపు అరుణాచల. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. అంటే సిడీ బాబా గారు, డెస్టినేషన్ మనం మర్చిపోకూడదు అని గోల్. మీకు ఏదో కొన్ని కోరికలు నేను నెరవేరుస్తున్నాను బాబా అన్నాడు సిడీ బాబా. మీకేదో కొన్ని కోరికలు నేను నెరవేరుస్తున్నాను. ఎందుకు నెరవేరుస్తున్నానంటే, మీరు అందరూ కలిసి ఏ కోరిక అయితే కోరుకోవాలని నేను అనుకుంటున్నాను, ఈనాటికైనా ముందు నాటికైనా ఆ కోరిక కోరుకుంటారని ఈ కోరికను నెరవేరుస్తున్నాను. ఏంటా కోరిక? మోక్షం. ఏంటా కోరిక? మోక్షం. ఏంటా కోరిక? మోక్షం. అది ఏనాటికైనా కోరుకుంటారని ఈ కోరిక నెరవేరుస్తున్నాను. మీరు ఏదైతే కోరుకోవాలని నేను అనుకుంటున్నానో ఆ కోరిక ఏనాటికైనా కోరుకుంటారని ఈ చిల్లర కోరికలు మీకు మీకు ఫుల్ఫిల్ చేస్తున్నాను, నెరవేరుస్తున్నాను. కానీ నా గమ్యం అది కాదు, నా గోల్ అది కాదు, మీ కోరికలు నెరవేర్చడమే నా డెస్టినేషన్ కాదు, నా గమ్యం అది కాదు. ఎప్పటికైనా అది కోరుకుంటారని ఈ కోరికలు నెరవేరుస్తున్నాను. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. అరుణాచల మనసు స్మరించు వారలాహము నిర్మూలించు అరుణాచల.
అరుణాచల మనసు స్మరించు ఆరులాగము నిర్మూలించు అరుణాచల.
అంటే జన్మాంతరమైన అనుబంధం, ఆ జన్మాంతరమైన అనుబంధం ఉన్నప్పుడే స్నేహాలు చనిపోయే వరకు ఉంటాయి. అది జన్మాంతరమైన అనుబంధం లేకపోతే ఆదివారం వచ్చిన స్నేహం వారం రోజుల్లో మళ్ళీ పోతుంది. శనివారం స్నేహం, ఆదివారం విరోధం. ఆ జన్మాంతరంలో అనుబంధం ఉంటే అది చనిపోయే వరకు అది ఉంటుంది. అంటే అరుణాచలం పేరు ఆయన విన్నప్పుడు వాళ్ళు ఊరు అనుకోలేదు. వాళ్ళు చుట్టాన్ని అడిగాడు, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావని. ఆయన ఏమనంటే అరుణాచలానికి వస్తున్నాడు. అరుణాచలానికి మనిషి ఎలా వస్తాడు? అరుణాచలం అంటే దేవుడు కదా, దేవుడి దగ్గర నుంచి మనిషి ఎలా వస్తాడు అనుకున్నాడు. అంటే అరుణాచలం అనగానే ఊరి పేరు అని గుర్తులేదు, దేవుడి పేరు గుర్తుకొచ్చింది జన్మాంతరం అనుకుంది. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమః శివాయ, 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 ఓం నమో భగవతే వాసుదేవాయ, 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 ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం నమో భగవతే శ్రీరమణాయ. మీకు కొండ గుర్తు కోసం చెప్తున్నాను. మీకు ఎవరైనా పొగిడితే మీకు సంతోషం వచ్చిందనుకోండి, విమర్శిస్తే దుఃఖం వచ్చిందనుకోండి, మీకు లోతులు లేవని అర్థం. అంటే ఆధ్యాత్మికంగా మీరు ఎదగలేదని అర్థం. ఆధ్యాత్మికంగా ఇంకా అంతస్తు మీకు అందలేదని అర్థం. అంటే ఆధ్యాత్మికంగా పురోగతికి మీరు ఇంకా దగ్గరవ కాలేదని అర్థం.
ఓం నమో భగవతే శ్రీరమణాయ, 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 ఓం నమో భగవతే శ్రీరమణాయ.
రమణస్వామి ఒక మాట అన్నారు, దేవుడంటే భయం కంటే దేవుడంటే ప్రేమ పెంచుకోవటం మంచిదని.
అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. అరుణాచల మనసు స్మరించు ఆరలాగము నిర్మూలించు అరుణాచల. అరుణాచల మనసు స్మరించు ఆరలాగము నిర్మూలించు అరుణాచల. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. అరుణాచల మనసు స్మరించు ఆరలాగము నిర్మూలించు అరుణాచల. అరుణాచల మనసు స్మరించు ఆరలాగము నిర్మూలించు అరుణాచల. ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం నమో భగవతే శ్రీరమణాయ. శాంతి శాంతి శాంతి. థ్యాంక్ యూ ఆల్.